அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிசிரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்யபவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மஹஹ நாராயணம் நமஸ்க்ருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத் கங்காதரங்கரமணீயஜடாகலாபம் கௌரீநிரந்தரவிபூஷிதவாமபாகம் நாராயணப்ரியமனங்கமதாபஹாரம் வாராணசீபுரபதிம் பஜ விஸ்வநாதம் பஜ விஸ்வநாதம். ஈரோஜு நுஞ்சி 7 ரோஜுல பாட்டு ஸ்கந்த புராணம்ல உள்ள காசிகண்டாணி பிரவச்சன ரூபம்ல மீரு வினபோத்துனாரு. தீந்தோ பாட்டுகா ఈ మొత్తం పురాణం అంతా వేదవ్యాసుల వారు స్కాంద పురాణంలో కాశీఖండాన్ని 12,000 శ్లోకాల్లో అందించాడు. ఈ 12,000 శ్లోకాలు ముగ్గురు పండితులు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా పారాయణం కూడా చేస్తున్నారు. అంటే ఇటు పారాయణము జరుగుతున్నది, ప్రవచనము జరుగుతున్నది. జరిగే ప్రవచనం కాశీ మహిమ, కాశీ విశ్వేశ్వరుడి యొక్క మహామహిమ, కాశీక్షేత్రానికి సంబంధించిన మహిమపై ప్రవచనం జరుగుతుంటే జరుగుతున్న స్థలం ఉమామహేశ్వర స్వామి వారి ఆలయం. అత్యంత ప్రాచీనమైనటువంటి ఆలయం, ఇంకా కాస్త ప్రాచీన లక్షణాలు కనబడుతూనే ఉన్నాయి. ఆలయంలో ఉన్న స్వామివారిని ఉమాసమేతుడైన మహేశ్వరుడు అని పిలుస్తున్నారు. ఏదో ఒకప్పుడు జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించిన శివలింగం ఎలా ఉందో లోపల ఈశ్వరుడి లింగం అలాగే కనబడుతున్నది. నాకు ఒక్కసారిగా చూడగానే అరుణాచలంలో ఉన్న జ్యోతిర్లింగమే కంటి ముందు సాక్షాత్కరించింది. శాస్త్ర నియమం ఏంటంటే 5 పనులు చేసినటువంటి వాడికి నరక ప్రాప్తి ఉండదు. ఏమిటి 5 కృత్యాలు అంటే, ఉదయం లేవగానే ఒక్కసారి గణపతిని స్మరించుట. ఈ చెప్పింది ఎవరు చెప్పారు? ఇప్పుడు నేను చెప్పే 5 పనులు చెయ్యండి అని వేదవ్యాస మహర్షి చెప్పాడు. ఎందులో చెప్పాడు? స్కాంద పురాణంలో ఉన్న కాశీఖండంలో చెప్పాడు. అదే విషయం మీకు చెబుతున్నాను. 5 పనులు చెయ్యండి, ఎప్పుడూ నరకం పొందరు. అందులో ఒకటి లేవగానే గణపతి స్మరణ, 2వది సంధ్యా సమయంలో ఈశ్వరుడి దర్శనం లేక ఈశ్వర కథ శ్రవణం, దీనిని సంధ్యా సమయము అంటారు. సూర్యుడు అస్తమిస్తున్న సమయం, సూర్యుడు ఉదయిస్తున్న సమయం, సరిగ్గా 12:00 సమయం, ఈ 3 త్రిసంధ్యలు అంటారు. ఉదయం పూట సూర్యుడు ఎర్రని కిరణములతో ఉదయిస్తాడే, ఆ ఎర్రని సూర్యబింబంతో ఉన్నటువంటి ఉదయకాల సంధ్యని ప్రాతసంధ్య అంటారు. మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తికొస్తే మాధ్యాహ్నిక సంధ్య అంటారు. మళ్ళీ సాయంత్రం అస్తమిస్తున్నప్పుడు సాయం సంధ్య అంటారు. ఈ 3 సంధ్యలలో సాయం సంధ్య చాలా ఇష్టం శివుడికి. ఈ సంధ్యా సమయంలో, సాయంకాలం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో నందివాహనం మీద ప్రపంచమంతా తిరుగుతాడు. ఒక పురాణం కాదు, అన్ని పురాణాల్లో చెప్పారు. భాగవతంలో హిరణ్యకశిపులు పుట్టడానికి ముందు కశ్యప ప్రజాపతి తన భార్య దితితో ఇదే మాట అన్నాడు. శివుడికి ఒక ప్రత్యేక నామం ఉన్నది. ఏమిటది? సంధ్యానటుడు అని. సంధ్యాకాలంలో ఆయన నాట్యం చేస్తాడు, తిరుగుతాడు. కాబట్టి సంధ్యానటుడైన ధూర్జటి ఈశ్వరుడు సంధ్యా సమయంలో ఎవరైనా ఇలా కుర్చీలో కూర్చుని శివపురాణం వింటే చాలా సంతోషపడి, ఎంత భక్తులండి వీళ్ళు, ఈ హంపి విరూపాక్ష మఠానికి సంబంధించినటువంటి ఉమామహేశ్వర ఆలయంలో శ్రద్ధగా కూర్చున్నారు, ఫోన్లన్నీ కట్టేసి కిక్కురు మనకుండా భక్తితో శివపురాణం వింటున్నారు, కాశీ మహిమ వింటున్నారు అని ఆనందించి, ఇక్కడున్నంతకాలం ఆరోగ్యం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు, ఎప్పుడో ఒకప్పుడు శరీరం విడిచిపెట్టక తప్పదు కదా. ఎంత పెద్ద భవనంలో కూడున్న కోటీశ్వరుడైనా ఎప్పుడో ఒకప్పుడు ఒక ధర్మం చేయక తప్పదు. నన్ను ఒకప్పుడు అవధానంలో ప్రశ్న వేశారు, పిసిని కొట్టువాడు ఎప్పుడైనా ధర్మం చేస్తాడా? పీనాశాడికి ధర్మం చేయడం అలవాట్లేదు కదా, కానీ పిసినివాడు ఎప్పుడైనా ధర్మం చేస్తాడా అని అడిగారు. పిసినివాడు కూడా ధర్మం చేస్తాడు, ఒకే ఒక్క ధర్మం కాలధర్మం అన్నాను. కాబట్టి కాలధర్మం చేయక తప్పదు ఎంత పిసిని కొట్టాడైనా సరే. అలా కాలధర్మం చేసినప్పుడు ఈశ్వరుడు గుర్తుపెట్టుకుంటాడట, ఓహో ఆగస్ట్ 25 నుంచి 31 తారీఖు వరకు సరూర్ నగర్లో ఉన్న ఈ ఉమామహేశ్వర ఆలయంలో ఈ జనమందరూ కూర్చుని శివపురాణం సాయంకాలం పద్మాకర్ గారు చెబుతుంటే విన్నారు అని గుర్తుపెట్టుకుని, మిమ్మల్ని రేపు శరీరం విడిచిపెట్టాక కైలాసానికి పట్టుకుపోతాడు, నరకానికి రానివ్వడు, మళ్ళీ మీకు అనుమానం రావచ్చు, మేము వచ్చిన టాయికి ఎలా తెలిసినండి అని. మీరు ఇక్కడ కూర్చుంటే బయోమెట్రిక్ అక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఎవరు కూర్చున్నారో సుస్పష్టంగా తెలిసిపోతున్నాయి. ఈశ్వరుడికి తెలియనిది అంటూ ఉండదు కనుక ఆయనకి ఈశ్వరుడిని పేరు. ఈశ్వర అధిపతి, సర్వమునకు అధిపతి. ఆయనకి తెలియంది ప్రపంచంలో లేదు, ఎవరు ఎక్కడ ఏ మూల ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు. అందువల్లే ఆ పరమాత్ముడు అనుగ్రహిస్తాడు. ఇంతకీ 5 పనులు ఇప్పటివరకు 2 ఉన్నారు కదా. 1 లేవగానే ప్రాతకాలంలో గణపతి స్మరణ చేయుట. ఇంకా 2వది ఏమిటి? సంధ్యా సమయంలో ఈశ్వరుడి యొక్క కథ వినడము, సంధ్యా సమయంలో ఈశ్వర దర్శనం చేయడం, రెండింటిలో ఏదైనా. అందులో ప్రత్యేకంగా కథ అంటే ఆయనకి మరింత ఇష్టం అండి. శివుడికి తన కథని విన్నటువంటి వాళ్ళు అంటే చాలా ఇష్టమట, ఎంతో ప్రేమయట. ఇప్పుడు మీరు చేస్తున్నది కాశీఖండంలో వ్యాసుడు చెప్పిన పనుల్లో 2వ పని అన్నమాట. ఇంకా 3వ పని ఏమిటి? విభూతి రేఖలు ధరించుట. ఎప్పుడు శివాలయానికి వెళ్ళినా, పురాణం వింటున్నా, ప్రవచనం చేస్తున్నా, ఎంతో కొంత విభూతి పెట్టుకోండి. గణపతి స్మరణ, సంధ్యా సమయంలో ఈశ్వర దర్శన కథలు వినడము, ఇక 3వది విభూతి ధారణ. విభూతి ధారణ చేసిన వాడు ఎప్పుడు నరకానికి పోడు. ఆ మహిమ కూడా కాశీఖండంలో మీరు వింటారు. 4వది రుద్రాక్ష ధారణ. రుద్రాక్ష ధారణాదేవ రుద్రోభవత్యసంశయ. రుద్రాక్ష ధరించినవాడు సాక్షాత్తు శివుడే. శివుడికి రుద్రాక్ష ధారణ చేసిన వాడికి తేడా లేదట. అందువల్ల రుద్రాక్ష ధారణ చేసిన వాడు అంటే కూడా ఆయనకి చాలా ఇష్టం, వాడు కూడా నరకానికి పోడు. ఇంకా 5వది మాతృపితృ దేవతలకి నమస్కరించటం, గోపూజ చేయటం, ఇవన్నీ ఒకటే. తల్లిదండ్రులను పూజించట, గోపూజ చేయటం, గురువు పూజ చేయటం, ఈ 5. ఈ 5 పనులు చేసేటటువంటి వాళ్ళు అంటే శివుడికి అత్యంత ప్రీతిపాత్రుడు. అందులో మనం ఇప్పుడు చేస్తున్నది 7 రోజులు సరిగ్గా సంధ్యా సమయంలో శివకథ వినుట. శివకథ శివ సన్నిధానంలో వింటున్నాం. పైగా శివుడు ఇక్కడ 2 రూపాల్లో ఉన్నాడు, లోపలేమో లింగ రూపంలో ఉన్నాడు, ఇక్కడ బేర రూపంలో ఉన్నాడు. బేరము అంటే విగ్రహము అని పేరు. సంస్కృతంలో బేరము అంటే విగ్రహము, దృష్టి అని అర్థం. ఇక్కడ ఈశ్వరుడు విగ్రహ రూపంలో ఉన్నాడు. పైన ఒక విగ్రహం, కింద అమ్మ అయ్యా ఇద్దరు ఉన్నారు, పార్వతీ పరమేశ్వరులు, మా మహేశ్వరుడు. నాకు కుడివైపున శివుడు విగ్రహ రూపంలో ఉన్నాడు, ఎడమ వైపున లింగ రూపంలో ఉన్నాడు, ఎదురుగుండా కూడా లింగ రూపంలో ఉన్నాడు. సర్వం లింగమయం జగత్ అన్నట్టుగా ఉంది ఇక్కడ. ఇప్పుడు మీకు అనుమానం కదా, అక్కడ లింగం ఉన్నదంటున్నారు మీకు ఈశాన్యంలో, కుడివైపు శివుడు ఉన్నాడు, ఎడమవైపు శివుడు ఉన్నాడు, మీ ఎదురుగుండా మాత్రం మేమున్నాం కదా అంటే శివుడి కథ వినడానికి వచ్చే భక్తులందరూ శివస్వరూపులేట. కాబట్టి మీరు లింగాలే. మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాడు, ఇవి విగ్రహ రూపంలోనో శిలారూపంలోనో ఉన్న లింగాలట. మీరు సజీవలింగములు అన్నారు. మద్భక్తాహ సజీవలింగాహ, శివుడు స్వయంగా చెప్పాడు. ఏమన్నా తెలుసా? సజీవలింగ మద్భక్తాహ అంటే నా భక్తులు, మద్భక్తాహ అంటే నా భక్తులు, సజీవలింగాహ బతికి ఉన్న లింగములు, కదులుతున్న లింగములట. శివాలయంలో శివుడి కథ వినడానికి నడిచొచ్చే ప్రతి వ్యక్తి ఒక్కొక్క లింగం కదులుతున్న లింగాలు. ఈ లింగాలు కదలం, ఆ లింగాలు కదులుతున్నాయట, అది తేడాట. ఎంత గొప్ప విషయం అండి ఇది. ఇంతమంది శివస్వరూపుల మధ్యలో 7 రోజుల పాటు మనం శివుడి కథ చెప్పుకుందాం. మాతృభక్తి పితృభక్తికి పరాకాష్ఠగా ఉన్న ఒక భక్తురాలు, శివుడి కథ ఇక్కడ జరిగితే చాలనుకున్నటువంటి ఈ ఆలయ ధర్మకర్తలు పాపం ఎంతో భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేశారు. శ్రద్ధతో వినడానికి వచ్చిన మీరు, అత్యంత ఉత్సాహంతో ఉన్నటువంటి అర్చక స్వాములు, ఇంతమంది శివులు యొక్క సన్నిధానంలో ఈరోజు నుంచి వ్యాసస్వరూపంగా నేను పురాణం చెబుతూ ఉంటే మీరందరూ వ్యాస శిష్యులాగా, పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు మొదలైన శిష్యులాగా శ్రద్ధాశక్తులతో పురాణం వినండి. పురాణం వినడం ఒక ఎత్తు అయితే వినడం కంటే వినిపించడం మంచిదట. మీరు ఎలాగో వింటారు, అది పెద్ద కష్టమేం కాదు, కానీ మీరు వినిపించాలి. అంటే ఏమిటనమాట, ఇంటి దగ్గర ఉన్నవాడిని ప్యాంట్ వేసుకున్నవాడిని అయితే ప్యాంటు షర్టు వేసుకుంటే కాలర్ పట్టుకొచ్చి లాక్కొచ్చి కాసేపు వినరా బాబు నీ జీవితం బాగుపడుతుందన్నారట. పాపం పంచే లాల్చీ వేసుకున్నవాడిని లాల్చీ గట్టిగా పట్టుకుని లాక్కొచ్చి, ఒరే ఎంత లాల్చీ వేసినా ఎప్పుడో ఒకటి బాల్చీ తనకు తన్నది తప్పదరా, ఆ బాల్చీ తన్నేలోపు కాస్త లాల్చీ వేసుకొచ్చి పురాణం వినరా అని లాక్కురావాడట. ఇలా తాము వినడమే కాకుండా ఇతరులు కూడా వినేలా చేస్తే దానివల్ల ఎక్కువ ఫలితంట. అన్నం తినడం కంటే తినిపించడం గొప్ప. అన్నం మనం తింటే అది మనకే పరిమితం, కానీ ఇతరులకు పెడితే, అన్నదానం చేస్తే అది అనంతకోటి ఫలితాన్ని ఇస్తుంది, మహైశ్వర్యం ప్రసాదిస్తుంది, జ్ఞానం ఇస్తుంది, కైవల్యం ఇస్తుంది. అసలు కాశీ అనగానే ఈ సృష్టిలో ప్రతి ప్రాణి పులకించి తీరుతాడు. జీవితంలో ఒక్కసారైనా కాశీ చూడాలి, గంగానదిలో స్నానం చేయాలి, కాశీలో మరణిస్తే మోక్షం వస్తుంది. కాశ్యాంతు మరణాత్ ముక్తి, కాశ్యాం అంటే కాశీనగరమునందు, మరణాత్ మరణించుట వలన ముక్తి, కాశీనగరంలో మరణిస్తే ముక్తి. ఇది కాశీఖండమే కాకుండా శివపురాణంలోనూ ఉంది, లింగపురాణంలో ఉంది, వాయుపురాణంలో, అక్కడికి నారద పురాణంలో ఉంది, అన్నిటికీ మించి పాండురంగ మహాత్మ్యంలో కూడా ఉంది. ఇంతకీ కాశీలో మరణిస్తే మోక్షం అయితే ఎప్పుడో చస్తే చాలు కదండి, అనవసరంగా ఈ గందరగోళం అంతా ఎందుకంటే చాలామందికి అనుమానం. నిజానికి మరణం అంటే చచ్చిపోవడం కష్టమండి, వైరాగ్యమేవ మరణం. ఏ వస్తువు మీద ఎక్కువ వ్యామోహం లేకుండా, డబ్బు పెచ్చ ఎక్కువ లేకుండా, గురువుల మీద భక్తి కలిగి, భగవంతుడి మీద భక్తి కలిగితే దానికి మరణము అని పేరు. మరణము అంటే కేవలం శరీరం విడిచిపెట్టడం అనే ఒక గొప్ప భ్రమ ఉన్నది జీవులకు. నిజానికి మరణం అంటే శరీరం విడిచిపెట్టడం కాదు, శరీరం మీద భ్రమ విడిచిపెట్టుట, శరీరం మీద వ్యామోహం విడిచిపెట్టడాన్ని మరణము అంటారు. కొంతమందికి శరీరం అంటే చాలా ఇష్టం, పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఈ శరీరం కోసం నానాయాత్ర పడిపోతారు. ఈ శరీరాన్ని పోషించడం కోసం డబ్బులు కట్ల కట్ల కింద సంపాదిస్తూ ఉంటారు. ఈ శరీరం కోసమే రోజంతా కృషి చేసి చివరికి శరీరాన్ని అనారోగ్యం పాలు చేస్తూ ఉంటారు. ఈ భ్రమలన్నీ శరీరం ఉన్నంత వరకు ఉంటాయి, కానీ ఒరే పిచ్చివాడ, ఈ శరీరం కొంతకాలమే ఉంటుంది, ఉన్నంతకాలం మంచి పనులు చేయి, నీకు ఉపయోగపడు, పరులకు ఉపయోగపడు, ఎంతో కొంత దైవ ధ్యానంతో భగవత్ సేవతో కాలక్షేపం చెయ్యి, దీనికి మరణం అని పేరు అని వ్యాసుడు చెప్పాడు. కాబట్టి కాశీలో మరణిస్తే మోక్షం అంటే అర్థం ఏంటనమాట, శరీరం మీద మమకారం విడిచిపెట్టి కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుణ్ణి శరణు జొచ్చుట, అది ఏ ముక్తి అని పేరు. అటువంటి మోక్షం ఇచ్చే అపూర్వమైనటువంటి కాశీ మహిమని మనం తెలుసుకుందాం. రేపటి నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పురాణానికి వినడానికి వచ్చేటప్పుడు ఎంతో కొంత విభూతి మాత్రం పెట్టుకోండి. విభూతి ధారణ లేకుండా ఈశ్వరుడి చరిత్ర వింటే అనుకున్నంత సంపూర్ణ ఫలితం ఇవ్వదట. దిగ్భస్మరహితం ఫాలం దిగ్రామ శివాలయం దిగనీశార్చన జన్మ దిగ్విద్యాం అశివాశ్రయాం. భస్మం రహితమైన ఫాలం అంటే విభూతి పెట్టుకోని నుదురు పాపిష్టి నుదురు పనికిమాలిన నుదురు, అంటే విభూతి పెట్టుకోని నుదురు చూడకూడదని శాస్త్రం. శివాలయంలోకి వెళ్లే ముందు కానీ, లేక శివకథ వినేటప్పుడు కానీ కొంచెమైన విభూతి పెట్టుకోండి. ఇంత విభూతి, ఓ చిటికటి విభూతి నుదుటికి పూసుకుని అప్పుడే పురాణం వినండి. విభూతి నుదుటికి లేకపోతే ఆ నుదురు పాపిష్టి నుదురట, అపవిత్రమైన నుదురు, మంచి నుదురు కాదు, అసలు ఆ నుదురు చూడకూడదని శాస్త్రం. శివాలయము లేని ఊళ్ళో అన్నం తినకూడదు. ఇక్కడ ఉన్న వాళ్ళు అదృష్టవంతులు, శివుడి చుట్టూతో ఇళ్ళు కట్టుకున్నారు వాళ్ళు, అంటే శివుడి సన్నిధానంలో భోజనం చేస్తున్నారు వాళ్ళు. అన్నపూర్ణాదేవి ప్రసాదం తిన్న మహాపుణ్యం పొందుతారట. శివాలయము లేని ఊరు శివాలయం అని అక్కడ అన్నం తినకూడదని చెప్పారండి. దిగ్గ్రామం అశివాలయం అంటే శివాలయం లేని ప్రాంతం ఊరు అపవిత్రమైనది, అసలు ఆ ఊళ్ళో అన్నం తినకూడదట. ఇప్పుడు ఇక్కడ నాకు చాలామందిని చూశాక వాళ్ళ మీద అభిమానం కలిగింది. ఎంత అదృష్టవంతులరా మీరు, ఎంత విశాలమైన పవిత్రమైన ఆలయం ఉంది, ఆలయం చుట్టూ ఇళ్ళు కట్టుకున్నారు, మీరు అదృష్టవంతులు అని వాళ్ళని నేను మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నాను. శివుడి చుట్టూతో ఉండి అన్నం తింటే అది అన్నపూర్ణాదేవి స్వయముగా చేతితో పెట్టిన ప్రసాదము తినడంతో సమానమాట. ఎందుకని ఈ మధ్యన శివాలయానికి చుట్టూతో ఇళ్ళు ఉండకూడదని ఎవడో ప్రచారం చేశారు, చుట్టూ అబద్ధం. ఇప్పుడు ఇందాక చెప్పిన శ్లోకంలో అసలు శివాలయం లేని ఊళ్ళోనే ఉండద్దు అన్నాడు. అలాగే శివుణ్ణి చేతులారా పూజించకపోతే ఆ జన్మదండగా దిక్ అనీశార్చనం జన్మ, శివుడిని పూజించని జన్మ జన్మ కాదు దండుగా. దిక్ విద్యాం అశివాశ్రయాం, శివ అనే రెండు అక్షరములు లేని చదువు చదువు కాదు. అందుకే పూర్వం అక్షరాభ్యాసం చేసినప్పుడు ఓం నమ శివాయ సిద్ధం నమః అని ముందు బియ్యంలో రాయించి ఆ తర్వాత పలక మీద రాయించేవారు. నమశివాయ సిద్ధం నమః అనే పంచాక్షరి మంత్రము రాయకుండా విద్యాభ్యాసం ప్రారంభిస్తే, అక్షరాభ్యాసం చేస్తే ఆ అక్షరాభ్యాసం వ్యర్థమైపోతుంది. అందువల్ల శివుడు లేని విద్య విద్య కాదు. ఇది దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు శివపురాణం వినడానికి వెళ్ళినా, శివుడి కథ విన్నా ఎంతో అంతో విభూతి ధరించండి. విభూతి ధారణ చేసిన వాడికి సమస్త ఐశ్వర్యములు లభిస్తాయి, సందేహము లేకుండా లభిస్తాయి. ఒకనొకప్పుడు పరమ పవిత్రమైన సమస్త లోకాలకి సద్గురుడైన నారద మహర్షి తీర్థయాత్రలు చేయడానికి బయలుదేరాడు. దానికి ఒక పెద్ద కథ ఉంది, ఆ కథ అంతా ఇప్పుడు అనవసరం కానీ మీకు. నారదుడు అంతటి వాడు సంసార వ్యామోహంలో పడిపోయాడు. ఆ వ్యామోహంలో పడి విష్ణువుని శపించాడు. అప్పుడు విష్ణువు నవ్వాడు. చివరికి నారదుడు పశ్చాత్తాపం పొంది, ప్రభు ఏమిటో నా కర్మయోగం వల్ల నిన్ను తిట్టాను, నిన్ను శపించాను, మహాపాపం చేశాను, ఈ పాప విముక్తికి ఏం చెయ్యాలని అడిగితే, తీర్థయాత్రలు చేస్తే పాపాల నుంచి విముక్తి పొందుతావు, గురు నింద దైవ నింద విప్ర నింద ఇటువంటివి చెయ్యకూడదు, అందులో దైవ నింద చేస్తే ఆ పాపం తీర్థయాత్రలు చేస్తే పోతుంది, పొరపాటున దేవుణ్ణి తిట్టాం, ఈ తిట్టిన పాపం పోవాలి అంటే ఏం చెయ్యాలి, మహాత్ములతో కలిసి తీర్థయాత్రలు చెయ్యాలి, తీర్థయాత్రలు చేసినంత మాత్రం చేతనే తెలుసో తెలియకో దేవతలని నిందించటం వల్ల వచ్చే మహాపాపం తొలగిపోతుంది, అందువల్ల నువ్వు తీర్థయాత్రలు చెయ్యి, అది కూడా నీ మహిమతో తిరక్కు. నారదుడికి మహిమలు ఉన్నాయి కదా, ఆయన మనకు వల్లే కారు ఎక్కక్కర్లేదు, మెట్రో ఎక్కక్కర్లేదు, పెట్రో వాత అసలు ఆయనకి లేనే లేదు, ఎక్కడికి కావాలంటే టక్కున అక్కడికి వెళ్ళిపోగలడు ఆయన. నారదుడికి ఎంత సుఖం అండి, ఆయన పురాణం చెప్పడానికి వచ్చాడంటే హాయిగా వైకుంఠంలో ఓం నమో నారాయణ అని ఇక్కడికి వస్తే ఇక్కడ ప్రత్యక్షం అవగలడు. నారదుడి చేత పురాణం పెట్టించుకుంటే మీకు ఎంతో లాభం, ఆయనకి ఇంక మీరు ఏ బాధ్యతలు ఉండవన్నమాట, రూమ్ చూడక్కర్లేదు, కారు పంపించక్కర్లేదు, ఏం మెంగలేదు, అసలు బైక్ కూడా అక్కర్లేదు ఆయనకి, ఇక్కడ మాట్లాడితే వైకుంఠం దాకా అనుకుంటుందట. ప్రస్తుతం నేను నిజంగా నారదుడినే, కానీ నారదుడి రూపంలో వస్తే కొన్ని ఇబ్బందులు నాకు ఉన్నాయని ఇలా వేషం మారుతూ వచ్చాను, కానీ నేను కూడా అభినవ నారదుడిని. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, నారదుడిని నీ మహిమలతో తీర్థయాత్రలు చేయకుండా కాలినడకన సామాన్య మానవుని వలె నడిచి దేవతల్ని దర్శనం చేసుకుంటేనే పాపం పోతుంది అని ఆజ్ఞాపించాడు విష్ణువు. అందుకని నారదుడు భూలోకానికి వచ్చాడు, మహతి అనే వీణ పట్టుకున్నాడు, మనలాగే కాలినడకన నేల మీద నడుస్తూ సమస్త తీర్థయాత్రలు చేశాడు. ఎన్ని యాత్రలు చేశాడండి ఆయన, ఎప్పుడైనా ముందు నైమిషారణ్యంతో యాత్ర మొదలు పెట్టారట. మొదటిసారి యాత్రలు చేస్తున్న వాళ్ళు ప్రథమం నైమిషారణ్యం చక్రతీర్థం చ మధ్యమం అన్యేషాం చైవ తీర్థానాం నాస్తి సంఖ్యా మహీతలే. ముందెప్పుడూ కూడా నైమిషారణ్యంతో యాత్రలు మొదలు పెట్టాలి. ప్రథమం నైమిషారణ్యం, మొట్టమొదట యాత్రలు మొదలు పెట్టేవాడు నైమిషారణ్యం చూసి అక్కడి నుంచి మీ ఇష్టం ఎక్కడికైనా తిరగండి. ఇవేం తిరగలేకపోతే జీవితంలో ఒక్కసారి మాత్రమే యాత్ర చేయగలమండి, ఎక్కువ తిరగలేమనుకున్నవాడు కాశీ వెళ్ళాలట. కాశీలో మణికర్ణికా ఘట్టం దగ్గర చక్రతీర్థం అని ఒక తీర్థం ఉంటుంది, అది చూస్తే చాలు. ఇంకా తర్వాత మీ ఇష్టం, నైమిషారణ్యం చక్రతీర్థం చూశాక మీరు ఏ క్షేత్రానికి ఎప్పుడు వెళ్ళినా దోషం ఉండదు. ఇలా తీర్థయాత్రలు చేయాలి కనుక నారదుడు క్రమ పద్ధతిలో అనేక క్షేత్రాలు తిరిగాడు. గయా, ద్వారకా, అవంతి, కురుక్షేత్రం, బదరికావనం, కేదారం, ఇవన్నీ తిరిగి 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 నర్మదా నదికి వచ్చాడు. దర్శన మాత్రంతో మానవుల్ని పవిత్రం చేసే గొప్ప క్షేత్రం నర్మదా నది. నర్మదకి గంగకి తేడా ఉంది. గంగలో స్నానం చేస్తేనే పుణ్యం వస్తుంది, నర్మదని అలా చూస్తేనే చాలు మనకి పుణ్యం ఇస్తుందిట. అందుకే నర్మదా నదిలో స్నానం చేయలేని వాళ్ళు దూరం నుంచి నర్మదా అని ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు. వామనావతారం జరిగింది నర్మదా నదీ తీరంలో. వామనుడు బలి చక్రవర్తి దగ్గరికి వచ్చి 3 అడుగులు దానం అడిగాడే, ఆ అడిగిన దానం అడిగిన స్థలం నర్మదా తీరం. అందుకే మీకు అందులో ఏమనుంటుంది భాగవతంలో, శర్మద యమదండ క్షత వర్మద అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద అంబుని వారిత దుర్మద నర్మద తరించ త్రోవం వటుడు అంటాడు. బలి చక్రవర్తి యజ్ఞం చేస్తున్నది నర్మదా నదీ తీరం. అక్కడికి వచ్చిన వామనుడు నర్మదా నదిని యువతల నుంచి అవతలకి దాటాట. ఎలా దాటాడు? సాధారణంగా మనం నది దాటాలంటే పడవెక్కి అందులో కూర్చుని దాటుతాం, లేదా బ్రిడ్జ్ ఉంటే వంతెన మేయించి దాటుతాం. ఈయన అలా కాదు, ఇక్కడి నుంచి అవతలకు దూకెళ్ళిపోయాట, చెంగుని దూకెళ్ళిపోయాట. ఎప్పుడన్నా వామనుడిలా మీరు కూడా దూకితే మంచిది, మధ్యలో పడిపోకుండా ఉంటే. యమాంతంగా నర్మదా నదిని దాటి వెళ్ళాడన్నారు. అంత గొప్పది నర్మద. ఎందుకు ఈ నర్మదా నదీ తీరంలో బలి చక్రవర్తి యజ్ఞం చేశాడు అంటే, నర్మదని భక్తితో చూసినంత మాత్రం చేతనే పుణ్యం వస్తుంది. దర్శన మాత్రంతో, కన్నులతో చూచినంత మాత్రంతో మనం పవిత్రమవుతాం. అంత గొప్పది నర్మద. ఆ నర్మదా నదీ తీరంలో ఓంకార క్షేత్రం అని ఒక దివ్యక్షేత్రం ఉన్నది. ఆ ఓంకారేశ్వరుడి గుడి ఉన్న కొండంతటిని కూడా ఏమని పిలుస్తారు, వింధ్యపర్వతము అంటారు. వింధ్యపర్వతం చాలా పెద్దదండోయ్, కాశీ దగ్గర ఇంచుమించుగా 100 కిలోమీటర్ల దూరంలో మొదలవుతుంది. అక్కడి నుంచి మహారాష్ట్ర వరకు వ్యాపించి ఉంది. వింధ్య సాత్పుర పర్వత శ్రేణి అంటారన్నమాట. అంత పెద్ద పర్వతాల సమూహం అది. అందుకే పర్వతాల్లో చాలా పెద్ద శ్రేణి వింధ్యపర్వత శ్రేణి. ఉత్తర దక్షిణ భారతాలను విడదీసింది ఒకప్పుడు అదే. ఇప్పుడంటే రైళ్ళు వచ్చి సొరంగాలు వేసాం, కానీ ఆ రోజుల్లో కొండెక్కి కిందకి దిగేవారు అనమాట. వింధ్యపర్వతం దాటి దక్షిణ భారత్లోకి అడుగుపెట్టేవారు. అంత మహాపర్వతం వింధ్యపర్వతం. చాలా గొప్ప శక్తి కలిగినటువంటి వాడు ఆయన. పర్వతాలకు 2 రూపాలు ఉంటాయి, ఒకటి స్థావరం, మరొకటి జంగమం. స్థావరము అంటే కదలకుండా పడి ఉండునది అని. కొండలు కదలవు కదా, బండరాళ్లతో చెట్లతో ఎత్తుగా ఉండేటటువంటి కదలకుండా ఉన్న రూపమును, పర్వతము యొక్క రూపమును స్థావరము అంటారు. అలా కదలకుండా ఉండే కొండలకు ఇంకో శక్తి కూడా ఉంది, అదే జంగమము. జంగమము అంటే కదులున్నది, ఒకచోటి నుంచి ఒకచోటికి మూవ్ అవుతుంది, మొబైల్ అని అర్థం. మనందరం జంగములమే, అంటే ఒకచోటి నుంచి ఒకచోటికి పోతాం. పూర్వం శివభక్తుల్ని జంగమదేవరు అనేవారు, ఎందుకో తెలుసా, కదులుతూ వెడతాడు కనుక, ఎక్కడ నిలకడగా ఉండడు. జంగమదేవరు ఎప్పుడు పెర్మనెంట్గా రెసిడెన్స్ ఉండదు ఆయనకి. సరూర్ నగర్లోనో, కొత్తపేటలోనో, పాతపేటలోనో, ఉప్పల్లోనో, గొప్పల్లోనో పెర్మనెంట్గా కదలకుండా కూర్చున్న వాళ్ళందరూ స్థావరాలు. కానీ పూర్వం జంగములకి నివాస స్థానం ఉండకూడదని ఒక నియమం అన్నమాట. అన్ని చోట్లకి తీర్థయాత్రల పేరుతో తిరిగేవారు. అలా తిరుగుతున్న శివభక్తులకి జంగములు అని పేరు అన్నమాట. నిజానికి జంగమము అంటే నిలకడ లేకుండా తిరుగువాడు. ఈ పర్వతాలకి 2వ రూపం ఈ తిరిగే రూపం. అందుకని కొండ కొండ కిందే ఉంటుంది. వాడు ఒక మంచి మహారాజు కింద మారిపోయి వేషం వేసుకుని ఎక్కడికైనా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి తన కొండలో కలిసిపోతాడు. అందుకే హిమాలయ పర్వతం పర్వతం కింద ఉంటుంది, రాజు రూపంలో దర్శనమిస్తాడు. వింధ్య పర్వతం, హిమాలయం, మేరు పర్వతం, వెంకటాచలం, శేషాచలం, అహోబలం, ఈ శ్రీశైలం, ఈ కొండలన్నిటికీ 2 స్వరూపాలు అన్నమాట. కొండలుగాను ఉంటాయి, మనలాంటి మానవులుగాను ఉంటాయి. అలాంటి కొండ వింధ్యపర్వతం. ఆ వింధ్యపర్వతం యొక్క ఒక భాగం నర్మదా తీరంలో ఉన్నది. ఆ నర్మదా తీరంలో ఉన్నటువంటి కొండ మీద ఈశ్వరుడు ఓంకారేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగ రూపంలో ఉన్నాడు. పరమ పవిత్రమైనది ఆ జ్యోతిర్లింగం. ఆ లింగాన్ని అభిషేకం చేయకూడదట, కేవలం నమస్కారం చేస్తే చాలన్నారు. కాశీ విశ్వేశ్వరుడిలాగా ఆయనకు అభిషేకం అక్కర్లా, ఒక్క దండం పెడితే చాలు, ఆ మాత్రానికే సంతోషిస్తాడు ఆయన. అటువంటి చోటకి నారదుడు వెళ్ళాడు. ముందు ఎప్పుడు శివాలయానికి వెళ్ళే ముందు ఎలా ఉండాలి, పవిత్రుడై వెళ్ళాలి కదా. అందుకని నర్మదా నదిలో స్నానం చేశాడు. చల్లని నర్మదా నదీ జలంలో హాయిగా స్నానం చేశాడు ఆయన. ఆ తర్వాత విభూతి రేఖలు పూసుకున్నాడు, చేతిలో మహతి అనే వీణ పెట్టుకుంటూ ఏ ఆలయానికి వెడితే ఆలయంలో దేవుణ్ణి ప్రార్థించాలి. అందుకని శివాలయానికి వెళ్ళినప్పుడు నమశివాయ అని పాడుకుంటూ హాయిగా మధురమైన కంఠంతో పాడుకుంటూ బయలుదేరాడు. నర్మదా నదీ తీరంలో ఉన్న ఓంకారేశ్వరుణ్ణి పూజించాడు. పూజించి బయటకు వచ్చి ఆలయానికి ఎదురుగుండా ఉన్న ఒక బండరాతి మీద కూర్చున్నాడు. ఎప్పుడు ఆలయానికి వెళ్ళాక ఆ ప్రాంతంలో కాసేపు కూర్చోవాలి. గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే ఆ ఫలితం ఉండదని శాస్త్రం. ఆలయమునకు వెళ్ళినప్పుడు ఒక్క క్షణకాలమైనా ప్రాంగణంలో కూర్చోవాలి. ఇప్పటికి కూడా చాలామందికి పాత వాళ్ళకి అది సంప్రదాయం తెలుస్తుందన్నమాట. గుళ్ళోకి వెళ్ళి బయటికి రాగానే హడావుడిగా ఉన్నా ఒక్కసారి అలా పృష్ఠం మోపి ఆ తర్వాత కదులుతారు. ఇప్పుడు ఈ కలియుగంలో ఎక్కువ మందికి తెలియటం లేదు. తప్పనిసరిగా గుళ్ళు పెట్టుకోండి, గుర్తు పెట్టుకుని తీరాలి. ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటికి రాగానే కనీసం అలా కూర్చుని లేచిపోండి, పర్వాలేదు. రెండు పనులు గుళ్ళో చేయాలి. అందులో ఒకటి, ఆలయంలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఒక్క క్షణమైనా కూర్చోకుండా వెళ్ళిపోతే దోషం. రెండవది, ఆత్మ ప్రదక్షిణ అన్నప్పుడు గుళ్ళో తన చుట్టూ తను తిరగకూడదు. గుడిలో అలా తిరిగి తన పృష్ఠభాగం దేవుడికి చూపించకూడదు. గుడిలో లోపల తిరగడం ఉండదు, చుట్టూతో తిరగాలన్నమాట. ధ్వజస్తంభం నుంచి ధ్వజస్తంభం ప్రదక్షిణే తప్ప తన చుట్టూ తాను తిరగడం గుడిలో పనికిరదు. అందుకని ఎప్పుడు లోపలికి వెళుతున్నప్పుడు, దర్శనానికి వెళ్ళినప్పుడు ఆత్మ ప్రదక్షిణ అంటే ఈ రెండు చేతులు వక్షస్థలానికి జోడించి నమస్కరిస్తే చాలు. ఒకవేళ మీరు ప్రదక్షిణ చేయదలిస్తే మళ్ళీ ధ్వజస్తంభం నుంచి చుట్టూ తిరిగి ధ్వజస్తంభం దగ్గరికే రావాలి. అలాగే తీర్థం తీసుకునేది చేతిలో తీర్థం పోస్తారు కదా గుళ్ళో కడగానే, ఆ తీర్థం నిలబడి తాకూడదు శాస్త్ర ప్రకారంగా. నిలబడి తాగిన తీర్థం సురాపాన సమం భవేత్ మద్యపానంతో సమానం. మరి గుళ్ళో ఎలా కూర్చుంటాం? గుళ్ళో ఉన్నదే ఇంత ఇరుకాయే, ఇంతమంది జనాల మధ్యలో కూర్చోలేము. చేతిలో తీర్థం పోసాక తాగితేనేమో మద్యపానం అంటున్నారు. ఎలాగంటే వంగి తాగితే కూర్చుని తాగిన దాంతో సమానమాట. అందుకని ఆలయంలో తీర్థం కానీ ఇప్పటికి కూడా చూసేట్లో చాలామంది కొంచెం వంగి అప్పుడు తీర్థం తాగుతారు. ఆ మాత్రం కొంచెం నడుము వంచండి, పర్వాలేదు, తల వంచండి. మేము ఎప్పుడు తల వంచమండి, టీవీగా ఉంటామండి అంటే అది బయట తెల్లుతుంది, కానీ శివుడి దగ్గర తల వంచక తప్పదు. తల వంచని వీరులం కాదు, తల వంచితేనే వీరులం అవుతాం శివుడి దగ్గర. అందువల్ల శివుడి దగ్గర కొంచెం తల వంచి తీర్థం తీసుకోవాలి. ఇవి ఆలయాలలో తప్పనిసరిగా చేయవలసిన పనులు అన్నమాట. ఇప్పుడు ఈ గుళ్ళోకి వచ్చారు. రాగానే ఓ పక్కన దత్తాత్రేయుడు, ఓ పక్కన గణపతి, ఓ పక్కన నవగ్రహాలు, ఓ పక్కన ఆంజనేయుడు, ఓ పక్కనేమో బయట ఉన్నటువంటి ఇంకో శివలింగం ఉన్నాయి కదా, ఇవన్నీ చూశాక అప్పుడు ఆఖరణ అసలు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ప్రధాన దేవతా దర్శనం అయ్యాక ఉపాలయాలు దర్శించకూడదని శాస్త్రం. అందులో ఎప్పుడు గుళ్ళోకి వచ్చినా ముందు చుట్టూ తిరిగి ఈ బయట ఉన్న అన్నిటినీ చూసేయండి. చూడాలనుకుంటే అన్నీ చూసే అవకాశం లేకపోతే డైరెక్ట్గా దేవుడు చూసి వెళ్ళిపోవాలి. ఇక ఉమామహేశ్వర దర్శనం అయ్యాక బయటకు వచ్చి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయకూడదు. బయట నవగ్రహ ప్రదక్షిణ, ఆంజనేయ దర్శనం, శివలింగ దర్శనం, ఇక్కడ దత్తాత్రేయుడు, ఆ పక్కన గుహుడు, ఇవన్నీ అయ్యాక అప్పుడు హాయిగా ప్రధాన దేవత దర్శనం చేసుకుని కాసేపు కూర్చుని వెళ్ళిపోవాలి. ప్రధాన దేవతల్ని ముందు చూడాలా, ఉపాలయాలు ముందు చూడాలా అని ఎన్నోసార్లు ధర్మ సందేహాలు అడుగుతున్నారు. మూడు చోట్ల పురాణములలో ఉపాలయ దర్శనం అయ్యాకే ప్రధాన దేవతా దర్శనం, ప్రధాన దేవతా దర్శనం అయ్యాక ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదన్నారు. డైరెక్ట్గా భగవంతుడే కైలాసానికి పట్టుకుపోయాక ఇప్పుడు ఆ కైలాసం మాకు వద్దండి అని ఎవడన్నా సామాన్య లోకాలకు వెడతారా? అలాగే ప్రధాన దేవతా దర్శనం అయ్యాక ఇంక తక్కిన దేవతల దగ్గరికి వెళ్ళకూడదని శాస్త్రమట. అందువల్ల ఇవన్నీ చెయ్యాలి. ఇవన్నీ తెలిసిన మహాత్ముడు గనక నారదుడు అన్ని అయ్యాక వచ్చి దర్శనానంతరం శివ దర్శనానంతరం బయట ఉన్న ఒక బండరాతి మీద హాయిగా కూర్చున్నాడు. కూర్చుని రెండు నిమిషాలు శివశివ అనుకుంటున్నాడో లేదో అక్కడికి వింధ్య పర్వతం వచ్చాడు. నా గుడికి అందున నా కొండ మీద ఉన్న గుడికి నారదుడంతటి వాడు దర్శనానికి వచ్చాడు. మహాత్ములు వచ్చినప్పుడు పూర్ణ కుంభ స్వాగతం చెప్పాలి. అవి లేకపోతే కనీసం దర్శనం చేసుకోవాలి. మన దగ్గరికి పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళ దర్శనానికి వెళ్ళి వాళ్ళని పూజించకపోతే దోషం. అందున వచ్చినవాడు నారదుడు అనుకుని వెంటనే వింధ్యపర్వతం ఒక పురుష వేషం ధరించాడు, మహారాజు వేషం ధరించాడు. కిరీటం పెట్టుకుని పాద్యపాత్ర పుచ్చుకొని నారదుని దగ్గరకు వచ్చాడు. కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళని పాద్యము అంటారు. పాదయోహ పాద్యం సమర్పయామి, రెండు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లు పాద్యము. పాద్యము అంటే పాదములు ప్రక్షాళన చేసుకునుట కొరకు ఇచ్చు నీరు. పెద్దలకి అలా నీళ్ళు ఇచ్చేవారు పూర్వం. ఆ తర్వాత ఏం చేయాలి? చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. అందుకే దానికి అర్ఘ్యం అని పేరు. ఆపై తాగడానికి కూడా మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళండి పూర్వం. దానికి ఆచమనం అని పేరు. పాదయోహ పాద్యము సమర్పయామి, హస్తయోహ అర్ఘ్యము సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. ఈ మూడు అడగకుండా ఇవ్వాలి. కాసి మంచినీళ్ళు ఇప్పిస్తారా అని మనం అడిగాక ఇక మంచినీళ్ళు ఇస్తే అదే ధర్మం? మంచినీళ్ళు మాత్రం తాగుతారా అని అడగకూడదు. టక్కన అక్కడ పెట్టాలి. ఆయన తాగితే తాగుతాడు, లేకపోతే లేదు. మీరంతా మంచినీళ్ళు తాగే పుణ్యాత్మలే కదా. దేవుడు దేవల్లే, ఈ ప్రాంగణంలో వేరే తాగుతారని నేను అనుకోను. మహా అయితే శివ కథామృతం తాగుతారు, ఇంక వేరే అమృతం తాగరని నా నమ్మకం. అందువల్ల ఏంటంటే రాగానే కలిసిన మంచినీళ్ళు వాళ్ళ ఇంటికి వస్తే అతిథికి. ఇవన్నీ ఎరిగిన వింధ్యపర్వతం పురుష రూపంలో నారదునికి అన్ని రకాల సత్కారాలు చేశాడు. వినయంగా నమస్కరించాడు. మహాత్మా సద్గురుడివి, పురాణ ప్రవచన ధర్మవేత్తవి, మా అదృష్టవశాత్తు మా ఆలయానికి వచ్చావు, నా ప్రాంతానికి వచ్చావు, నీ దర్శనంతో నేను తరించాను అని వినయంగా నమస్కరించి క్రమక్రమంగా ఇక ఇక్కడి నుంచి తన గురించి చెప్పుకోవడం మొదలెట్టాడు. కొంతమంది లక్షణం అదే, ముందేమో పొగిడినట్టే పొగుడుతారు గురువుల్ని, ఇక అక్కడి నుంచి తన గొప్పతనం చెప్పుకోవడం మొదలెడతాడు అనమాట. ఈ ఆత్మస్థుతి పరనింద ఎలా వస్తాయో తెలియదు, కానీ ఎక్కువ మందిలో ఈ లక్షణాలు ఉంటాయట. ఏదో మీలాంటి పుణ్యాత్ములకు ఉండకపోవచ్చు, కానీ 330 మంది ఇక మొదలెడతారు అనమాట. ఇక నేనండి అని మొదలెడతాడు. ఈ నేనండి ఎక్కడికి వెడుతుందో తెలియచేవాడు. ఇప్పుడు వింధ్యపర్వతం కూడా అలాగే మొదలెట్టాడు. నారద మహర్షి, ఈ ప్రపంచంలో నాలాంటి పెద్ద కొండ మీకు ఎక్కడైనా కనపడిందా? నీవెన్నెన్నో పర్వతాలు చూచావు, నదులు చూచావు, ఈ పర్వతరాజుల్లో నాంత పొడవైన వాడు, నాంత బలమైన వాడు, మహామహిమ కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు ఎక్కడైనా కనపడతాడా? నా కొండ ఎంత గొప్పది, అందులో ఈ కొండలో ఏకంగా ఓంకారేశ్వరుడు అనే పేరుతో ఈశ్వరుడు ఉన్నాడు. మరో పక్కన నా కొండ చుట్టూ నిరంతరం నర్మదా నది ప్రవహిస్తూనే ఉంటుంది. ఇటువంటి కొండను మీరు ఎప్పుడో చూశారటండి, కాబట్టి నేను మహామహిమ కలిగిన వాడినేనా అన్నట్ట. ఇది వినగానే నారదుడు ఒక క్షణం అసహ్యించుకున్నాడు. నారదుడు అంతటి వాడి దగ్గరకు వచ్చి నేను గొప్పవాడిని పొగిడితే ఒడి ఉండదానికి మరి, కానీ తెలివైన వాడు ఆయన. ఎవరైనా తనను తాను పొగుడుకుంటున్నప్పుడు ముఖం మీద నువ్వు చవటలు అంటే వాడు కోపం వస్తుంది. అనవసరంగా శత్రుత్వం తెచ్చుకోకూడదు. అందులో నారదుడు మహాత్ముడాయే, కావాలని తగాదా తెచ్చుకోడు కదా. అందుకని చాలా తెలివిగా ఏమన్నాడు, వింధ్యపర్వతరాజా నీ గొప్పతనాన్ని గురించి నువ్వు పొగుడుకున్నావు, అలాగే నేను కొన్ని క్షేత్రాలకు వెళ్తే అక్కడున్న వాళ్ళు వాళ్ళ గొప్పతనం పొగుడుకున్నారు. ఎవరి గొప్పతనం ఎంతో నాకు తెలియటం లేదు. నేను ఏదో సామాన్యుడిని, అందులో తీర్థయాత్రలు చేస్తున్నాను, తీర్థయాత్రలు కూడా కాలినడకన చేస్తున్నాను. నాకేమన్నా ఇన్నోవా కారు ఉందా, స్విఫ్ట్ డిజైర్ ఉందా? సామాన్యుడిని నేను మీ గొప్పతనం ఏం చెప్పగలను? ఇంతకు పూర్వమే నేను శ్రీశైలానికి వెళ్ళాను, కానీ శ్రీశైల పర్వతరాజు తనడు గురించి తాను పొగుడుకోలేదు. జ్యోతిర్లింగమైన మల్లికార్జునుడిని చూసి శ్రీశైలాన్ని దీవించి వచ్చేసాను. నేను వెంకటాచలానికి వెళ్ళాను, అక్కడ వెంకటాద్రి తనను తాను పొగుడుకోలేదు. సోణాచలానికి వెళ్ళాను, ఆయన పొగుడుకోలేదు. ఇక ఎటు చెట్టు పోయినా మేరు పర్వతం దగ్గరికి వెళ్ళాను, ఆయన మాత్రం నేను గొప్పవాణ్ణి, నా చుట్టూ సూర్యుడు వంటి గ్రహాలన్నీ తిరుగుతున్నాయి అని ఆయన తనను తాను పొగుడుకున్నాడు. మేరు పర్వతం చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. అందులో 7 గ్రహములేమో ప్రదక్షిణ మార్గంలో తిరుగుతాయి, 2 అప్రదక్షిణ మార్గంలో తిరుగుతాయి. అందుకే మీకు మంత్రంలో ఏమంటారు అనమాట, ఆదిత్య గ్రహం మేరుం ప్రదక్షిణీం కుర్వాణం, మేరు చుట్టూ తిరుగుతున్నటువంటి ఆదిత్యుడి గురించి నమస్కరిస్తున్నాను లేక ఆవాహన చేస్తున్నాం. ఇలా ఆదిత్యుడు మొదలుకొని శని వరకు మేరు పర్వతం చుట్టూ మనం ఆలయములు ఎలా ప్రదక్షిణ చేస్తున్నామో అలా తిరుగుతారు. ఒక రాహువు కేతువు అప్రదక్షిణ మార్గంలో తిరుగుతారు. అందుకే మేరువుకి చాలా శక్తి ఉన్నది. తక్కిన దేవతల్లోనూ ఎవరిలోనూ, ఏ కొండలోనూ లేకపోతే ఏ నదిలోనూ ఎవరిలోనూ లేని శక్తి కేవలం మేరువుకి ఎందుకుందంటే మేరు చుట్టూ గ్రహాలు తిరగడమే కారణం. అందువల్ల మేరువు నేను గొప్పవాణ్ణని తనను తాను పొగుడుకున్నాడు. మేరు పొగుడుకున్నాళ్లే ఇంకెవరు పొగుడుకోరేమో అనుకుంటూ ఉండి ఇక్కడికి వచ్చే సమయానికి నీవు కూడా నిన్ను నీవు పొగుడుకుంటున్నావు. నీ సంగతి నీకు తెలియాలి, మేరు సంగతి మేరువుకి తెలియాలి. మధ్యలో మా అలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది నాయన? ఎవరి గొప్పతనం ఏమిటో వాళ్ళే నిర్ణయించుకోండి, ఇంతకు మించి నాకేమీ తెలియదు. అన్నిటికీ పరమాత్మ ఉన్నాడు అని శివశివ అనుకుంటూ వెళ్ళిపెట్టాను. పెట్టవలసింది పెట్టేయడండి. పాప వింధ్యపర్వతం తన తాను పొగుడుకున్నప్పుడు చాలా గొప్పవాడు లేని ఒక్క ముక్క అనేసి వెళ్ళిపోతే ఈయనకి బెంగ అనిపించదు. నువ్వే పెద్ద గొప్పవాడు ఏమిట్లే, వాడు తను పొగుడుకుంటున్నాడు, అదేదో తన మాటకని చెప్పకుండా వాడి మాటకని చెప్పాడు పైగా. అందులో కర్మకారు ఏంటంటే 2 ప్రధానమైన పార్టీలు ఉన్నాయి. అక్కడ పర్వతాల్లో 2 పార్టీలు ఉన్నాయి. అంటే ఇన్ని చిన్న చితక పార్టీలు లేవులేండి. ఈ 2 పార్టీల్లో ఒకటి మేరు పర్వతం పార్టీ, ఒకటి వింధ్యపర్వతం పార్టీ. ఈ ఇద్దరికి పొరపాటున పడి చవదు, పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది. మేరు అంటే వింధ్యానికి మంట, వింధ్యం అంటే మేరుకి మంట. అందులో మేరు కొంచెం పాలిష్డ్ పెరసన, కానీ వింజం అలా కాదు, దురహంకారం కలిగిన వాడు. ఇప్పుడు ఈ వింజపర్వతానికి నారదుడు అలవెళ్ళగానే భగ్గుమని మంట వచ్చింది. ఏమిటి, నేను గొప్పవాడు అయితే అవుతాను, మేరువు కూడా తన తాను పొగుడుకుంటున్నాడా? వాడంత వాడి బతికంత, అసలు వాడి దగ్గర ఏం గొప్పతనం ఉన్నది? నా అంత విశాలమైన శరీరం ఉందా? నా దగ్గర ఉన్న క్షేత్రాలు వాడి దగ్గర ఉన్నాయా? ఏదో హిమాలయ పర్వతంలో ఉన్నాడు కాబట్టి వాడందరూ పొగుడుతున్నారు. వాడికి ఉన్న గొప్పతనం అంతా వాడు చుట్టూతా గ్రహాలు తిరగడమే. వాడి గొప్పతనం గ్రహాల వల్ల ఉంది. వెనకటికి ఒక నేను ఒకసారి ఉపన్యాసం చెప్పేవాడి అండి. ఆ ఉపన్యాసం చెప్పిన చోట వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఒక ఆయన ఎదురుగుండో కూర్చుంటే ఆయనకి దండం పెట్టేవారు. ఎదురుగుండో ఒక ఆయన కుర్చీలో కూర్చున్నాడు, అందరూ వచ్చిన ఆయనకే దండం పెట్టేవారు. ఆయన ఎంతో గొప్పవాడేమో, వచ్చిన వాళ్ళంతా ఆయన దండం పెడుతున్నారో నేను అనుకునేవాడిని. ఆ కూర్చున్న ఆయన కూడా ఆహా నాకే దండం పెడుతున్నారని చెయ్యెత్తి దీవించేవాడు. ఎందుకేంటంటే ఆ కూర్చున్న ఆయన వెనకాతల ఓ శివలింగం పెట్టారు. వచ్చిన వాడల్లా శివలింగానికి దండం పెడుతుంటే పాప ఈ కూర్చుని పిచ్చి ఆయన కూడా నాకే దండం పెడుతున్నారేమో అనుకున్నాడు. నేను అలాగే అనుకున్నాను, తర్వాత అర్థమైంది వెనకాతలో శివుడికి పెడుతున్నారని. కాబట్టి ఒక్కోసారి మనం అలాంటి భ్రమలో ఉంటామండో, పక్కన శివుడు ఉంటాడు కదా, అందువల్ల మీరందరూ శివుడికి దండం పెడితే నా అలాంటి పిచ్చాడు నిజంగా నాకే దండం పెడుతున్నారేమో అని కూడా అనుకోవచ్చు. మేరువులకు కాదు జనం నమస్కరించేది, ఆ మేరువు చుట్టూ తిరిగే గ్రహములకు. గ్రహముల వల్ల ఆయనకి ఆ పేరు వచ్చింది. ఇది గ్రహించక మేరువు నేనేదో గొప్పవాడు అనుకుంటున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేనే గొప్పవాడిని అనిపించుకోవాలి, అందరికంటే నన్ను మించిన వాడు లేడని నేను అనిపించుకోవాలి, దానికి ఏం చెయ్యాలి అని ఆలోచించాడు ఆయన. అంతకంతకంతకీ కోపం పెరిగిపోయిందట. చింతాజ్వరం మనుష్యాణాం, వేదవ్యాసులు వారు అన్నారు, జ్వరం కంటే చింతాజ్వరం అని ఒకటి ఉన్నది. చింత అంటే ఏంటనమాట? బాధ, ఆలోచన. నేను పక్కవాడి కంటే డబ్బు ఎక్కువ సంపాదించాలి, పక్కవాడి కంటే నాకు కీర్తి రావాలి, నేను అందరికంటే గొప్పవాడిని అవ్వాలి అని ఒక దరిద్రపు ఆలోచన మనస్సులోకి వస్తే అదొక గొప్ప రోగంట. ఇతరులతో పోటీ పడేవాడికి మానసికమైన వేదన కలుగుతుంది. ఈ వేదనని చింత అంటారు. ఇది జ్వరము కంటే ప్రమాదం. జ్వరానికి మందేస్తే తగ్గుతుంది, చింతాజ్వరం పోదు. వాడెవడో 7 అంతస్తుల బిల్డింగ్ కట్టేశాడు, 7 ఫ్లోర్స్ కట్టాడు. ఇక్కడి నుంచి వీడికి వాడు 7 ఫ్లోర్స్ కట్టాడు. వీక్ డేస్లో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క వీక్ ఉంటాడు వాడు. ఆదివారం ఒక ఫ్లోరు, సోమవారం ఒక ఫ్లోరు, ఇలా వాడు వీక్ డేస్లో కోసం 7 ఫ్లోర్లు కట్టాడు అని తలుచుకు తలుచుకునే చివరికి వీడు వీక్ అయిపోతాడు. వాడు బాగానే ఉంటాడు. ఇతరుల యొక్క బాధని పంచుకోవాలి తప్ప ఇతరుల యొక్క సంపదలని కీర్తిని చూచి ఎవడు ఈర్ష పొందుతాడో వాడు రోగం లేని రోగి అయి నాశనమైపోతాడు. ఈ కలియుగంలో ఉన్న పెద్ద బాధ ఏమిటంటే తనకి హాయిగా సాగుతున్నా ఇతరులతో పోల్చుకోవటం వల్ల ఎక్కువ మంది నశించిపోతున్నారట. మన దేవుడు మనకేదో ఇంత ఇచ్చాడు హాయిగా, ఉన్నదంతా సంతృప్తి పొందకు ఎందుకు? వాడు ఎవడో చూసి ఆడవడం ఎందుకు? ఒక ఆయన ఎవరో పిఎంఓ, ఒక ఆయన సీఎంఓ, ఇంకొక ఆయన గవర్నరు, ఇంకొక ఆయన రాష్ట్రపతి. నేను ఆ పదవిలో కూర్చోవాలని రోజు ఏడిస్తేనే వస్తుందా? నాకు కూడా అప్పుడప్పుడు గవర్నర్ పదవో రాష్ట్రపతి పదవో అవ్వాలని ఉంటుంది. ఉంటే డైరెక్ట్గా ఏవి శ్రీశైలంలోకో లేక వెంకటేశ్వరుడి దగ్గరకో మహాద్వారం కూడా వెళ్ళిపోవచ్చని ఉంటుంది. ఉంది కదా అని రోజు నేను గవర్నర్ని అవ్వాలి, రాష్ట్రపతి అవ్వాలని ఏడిస్తే పదవి రాశారు కదా, అనారోగ్యం వస్తుంది. అందుకని జ్ఞానులు ఎప్పుడూ అనవసర చింత తెచ్చుకోరు. ప్రస్తుతం వింజం అహంకారం వల్ల, మూర్ఖత్వం వల్ల చింత పెట్టుకున్నాడు. దీనివల్ల ఆయనకి తిండి సహించట్లేదట. నేనేం చెయ్యాలి? ఈ మేరుని ఎలా నాశనం చెయ్యాలి? మా పర్వతాలకి పూర్వం రెక్కలుండేవి, రెక్కలతో ఉన్న పర్వతాలు ఆకాశంలో ఎగిరేవి. ఇంతలో ప్రజలంతా కలిసి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. ఇంద్ర ఇంద్ర, పర్వతాలకి రెక్కలున్నాయి, దాంతో అవి ఎగురుతున్నాయి, ఎగురుతూ ఎగురుతూ టక్కన భూమి మీద వాలుతున్నాయి, దానితో భూమి కింద ఉన్నటువంటి జనం పచ్చడైపోతున్నారు, ప్రజలందరికీ ఇబ్బంది వస్తుంది అని ఇంద్రుడి దగ్గర పూర్వం ప్రజలు మొరపెట్టారు. ఇవాళ మీరంతా ఉపన్యాసం వింటున్నారంటే కారణం పర్వతములకు రెక్కలు లేవు గనక. పూర్వం పర్వతాలన్నిటికీ పక్షులకున్నట్టుగా రెక్కలుండేవండి. పక్షము అంటే రెక్క, పక్షములు ఉన్నాయి గనక పక్షి. పక్షి అంటే అర్థం ఏమిటి? పక్ష అస్థి ఇది పక్షి, రెక్క ఉంది గనక పక్షి అన్నారు. పర్వతాలన్నీ పూర్వం పక్షిణలే. ఏం చేసేవాటి హఠాత్తుగా? ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరో భక్తితో ఇలా కూర్చుని పురాణం వింటుంటే ఈ పైన ఎగురుతున్న పర్వతాలకి కొంటి బుద్ధి వచ్చి టక్కన కిందకి దిగేవి. దిగ్గానే కింద ఉన్న వాళ్ళందరూ అప్పడల్లా నొక్కుపోయేవారు. కిందేమో నేల, పైన పర్వతం పడితే ఏమవుతుంది? ఒక్కడు ఉండడు కదా. ఇలా పర్వతములు నేల మీద వాలి ప్రజలని సర్వనాశనం చేస్తూ ఉంటే ప్రజలంతా ఇంద్రుడి దగ్గర మొరపెట్టారు. తతఃక్రుద్ధః సహస్రాక్షః వజ్రముద్యమ్య దేవరాట్. దానితో ఆగ్రహించిన ఇంద్రుడు వజ్రాయుధం తీసుకుని పర్వతాల వెంటబడ్డాడు. ఏమే దిక్కుమాలని పర్వతాలారా, మీకు రెక్కలిచ్చింది సుఖంగా ఎగరమని, అంతేకాని ప్రజల్ని చంపమనా? కనిపించిన వాళ్ళందరి మీద వాలి వాళ్ళందరినీ నేల కూలుస్తున్నారా? మీ సంగతి చూస్తానని ఈ పర్వతాల రెక్కలన్నీ టపాటప నరికి అవతలు పారేశాడు. ఆదివారం వస్తే చూడండి, కసాయివాడి కొట్టు దగ్గర పటకా పటకా మేకల్ని గొర్రెల్ని నరికేయటంలా వాడి తలకాయలు నరికేసినట్టుగా రెక్కలు నరికి అవతలు పారేశాడు ఇంద్రుడు. దాంతో పర్వతాలకు రెక్కలు దిగిపోయి నేల మీద కూలిపోయి ఇరుక్కుపోయాయి. అప్పటి నుంచి పర్వతాలన్నీ భూమిలో పాతుకుపోయాయి. ఇప్పుడు వింజ పర్వతం ఆ పాతవి గుర్తుకు తెచ్చుకొని, ఒకప్పుడు నాకు రెక్కలు ఉండేవి, ఆ రెక్కలే కనుక ఇవాళ ఉంటేనా రిమ్మును ఎగిరి నా శత్రువుని మేరు పర్వతాన్ని దగ్గరికి వెళ్ళి ఒక్క తొక్కు తొక్కి అడుసులోపల్ల తాటి పండదమినట్లు బురదలోకి తాటి పండు తొక్కినట్టు తొక్కేసేవాడిని. దాంతో మేరు పర్వతం నాశనం అయిపోయేది. ఏం చేస్తాం, ఎవడో మా వంశంలో తప్పు చేశాడని పర్వతాల రెక్కలన్నీ ఇంద్రుడు నరికాడు, దానితో శత్రువుని చంపడానికి అవకాశం లేకుండా పోయింది. నేను ఎగరలేను, మానవ రూపంతో ఎక్కువ దూరం వెళ్ళలేను, కాబట్టి ఏం చెయ్యాలి? ఒక్క పని చేస్తే ఈ మేరు పర్వతం యొక్క అహంకారం అడిగిపోతుంది అని వాడికి ఒక ఊహ వచ్చిందిట. ఈ పని చేస్తే కానీ నాకు నిద్ర పట్టదు అనుకున్నాడు ఆయన. ఏం అద్భుతమైన పద్యం కాశీఖండంలో శ్రీనాథుడు రాస్తాడు, కంటికి నిద్ర వచ్చునే సుఖం బగునే రతికేడి, పంటికి వంటక మెచ్చగించునే ఇతర వైభవముల్ పదివేలు మానసం, కంటకుడైన శాత్రవుడొకడు తన తటివాడు కలిగిన. మనంతటి శత్రువు ఉంటే ప్రతి వ్యక్తికి దుఃఖం ఎక్కువైపోతుంట. శత్రువు గట్టాడైతే వాడు కూడా నీతో ఈక్వాలెంట్ వాడైతే సమానుడైతే ఇక ఈ శత్రువు నాశనం అయ్యేదాకా మన కంటికి నిద్ర రాదు. శత్రువు అవతల వాడు మనకు ఉన్నాడంటే ఇక నిద్ర పట్టదు అనమాట. రాత్రి కూడా శత్రువు గుర్తుకొస్తాడు. అందుకే పాపం రాజకీయ నాయకులు నిద్రట్టదు పాపం. ఎప్పుడు ఏ ఏడాది ఏ ఎలక్షన్ వస్తుందో ఓడిపోతామేమో అని బెంగతో వాళ్ళే నిద్రపోతారు. మనమే హాయిగా సుఖంగా ఇంత పులిహార తిని నిద్రపోవచ్చు. అన్నపూర్ణ నిలయమని కనపడిందిగా, వెళ్ళేటప్పుడు మీ అందరికీ అంత పులిహార పెడితే శుభ్రంగా తినండి. ఇక్కడ పడుకున్నా నిద్రపోతారు, దోమలు పుట్టినా సరే. శత్రువు ఉంటే నిద్ర పట్టదు. శత్రువు ఉన్నవాడు ఉన్నాడే వాడికి ఎప్పుడూ కంటికి నిద్ర రాదు అవతల వాడి వల్ల, భయం వల్ల. ఆఖరికి రతిక్రీడ కూడా సుఖం రాదు. ఎన్ని వంటకములున్నా ఆ వంటకాలు కూడా పంటికి రుచించవు. ఎన్ని వైభవములున్నా ఆ వైభవాలు మనస్సుకి ఎక్కవు. శత్రువు ఉన్నంతకాలం వైభవం వైభవముగా ఉండదు. అందుకే శత్రుత్వం లేనివాడు అదృష్టవంతుడు అన్నారు. ఇప్పుడు ఈ శత్రువుని నాశనం చేసే ఆలోచన బాగా ఆలోచన చేయాలనుకున్నాడు ఆయన. మేరు పర్వతం చుట్టూ నవగ్రహాలు తిరగకుండా చేద్దాం. అందున సూర్యుడు ఒక్కడు తిరగకుండా ఉంటే మేరువు చుట్టూత ఇక మేరువు కీర్తి నశించిపోతుంది. శత్రువు శత్రువు మనకి మహాశత్రువు, శత్రువుకి మిత్రుడు పరమశత్రువు, ఇలా భావించాడు ఆయన. ఇప్పుడు ఆయన కశల్లా మేరువు మీద కశల్లా సూర్యుడి మీద పడింది. ఎందుకని మేరువు చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడంటే మేరువుకి ఆయన మిత్రుడేగా, నా శత్రువుకి మిత్రుడే కదా. వీడిని ఒక్కసారి నేను అడ్డగించానంటే ఇక తర్వాత నా పగ చల్లారుతుంది అనుకున్నట్ట. ఎంత పిచ్చి ఆలోచన చేశాడు తెలుసా, సూర్యుడు తిరుగుతూ ఉంటే మేరువు చుట్టూత మేరువుకి కీర్తి వస్తుంది, కాబట్టి మేరువు చుట్టూ సూర్యుడు తిరగకూడదు. సూర్యుడు ఆపేస్తే లోకాలు నాశనం అయిపోతాయి, లోకాలు నాశనం అయితే మేరువు నాశనం అయిపోతుంది, అప్పుడు నా పగ చల్లారుతుంది అనుకున్నట్ట. ఒకటి మీద కసుకొద్ది మొత్తం అందరినీ బాంబు పెట్టి చంపేద్దాం అనుకున్నట్ట. ఇప్పుడు ఎవడో ఒకటి మీద కసుంటే దిల్సుఖ్ నగర్లో బాంబు పెట్టి మొత్తం బస్ స్టాండ్ అందరినీ చంపేస్తాం అని, అది మహాపాపం. అలాంటి పాపపుట ఆలోచన చేయకూడదు. అయినా కాల ప్రభావం వల్ల వింజపర్వతం అలా అనుకుని ఇప్పుడు ఏం చేయాలి, సూర్యుడు ఆపాలంటే ఆయనకి రెక్కలు లేవు కనుక ఎగరలేడు, కానీ పొడుగ్గ పైకి ఎగిరే శక్తి ఆయనకున్నది. తిర్య గోర్ధ మధశైలం శక్తిస్తే శైల వర్ధితం అని శాస్త్రం. ఆయన పక్షిలా ఎగరలేడు కానీ పైకి కిందకి ఎదగగలడు దిగగలడు. వెంటనే ఏం చేశాడు, ఒక్కసారి తన మహామహిమతో ఆకాశంలోకి పైకి పెరిగిపోయాడు. ఎంత పైకి పెరిగాడు, సూర్యుడు వచ్చి ప్రయాణం చేసే మార్గానికి అడ్డంగా నిలబడిపోయాడు. దాంతో ఈ కొండలా పెరిగిపోవటంతో సూర్యభగవానుడి రథం అక్కడికి బయలుదేరింది. సూర్యుడు ప్రతిరోజు మొత్తం భూమండలం అంతా తిరుగుతాడు. అది కూడా మేరువు చుట్టూ ప్రదక్షిణగా తిరుగుతాడు. మేరువుని దాటి వింధ్యపర్వతం కేసి రావడంతో సూర్యుడి రథానికి ఉన్న ఏడు గుర్రములు మేరువుకి తగిలి వింధ్యపర్వతానికి తగిలి టక్కన బొక్కవార్ల పడిపోయాట. అంటే అంత ఎత్తి ఎదిగాడు అనమాట వింధ్యపర్వతం. సూర్యుడికి ఏడు గుర్రాలు ఉంటాయి. ప్రతిరోజు సూర్యోదయ సమయంలో ఏడు కిరణములు స్పష్టంగా కనపడతాయి. కొంచెం ఈసారి మీరు భక్తితో సూర్యుడిని అబ్జర్వ్ చేయండి, సంధ్యావందనం చేయండి, అర్ఘ్యం ఇవ్వండి. అపూర్వమైన ఏడు కిరణములు కనపడతాయి. ఏడు ఏడు రంగుల్లో ఉంటాయి. ఆ ఏడు సూర్యుని యొక్క రథానికి ఉన్న గుర్రాలు. ఎన్నో పర్యాయములు నా అదృష్టవశాత్తు నేను అలా చూసే చెబుతున్నాను. హిమాలయ పర్వతాల్లో ఎప్పుడున్నా నాకు ఆ సూర్యుడి యొక్క ఏడు గుర్రాలు కనపడేవి. ఒకటి పచ్చగా ఉంటుంది, ఒకటి మాత్రం ఎర్రగా ఉంటుంది, ఒకటి బూడిద రంగులో ఉంటుంది. ఏడు ఏడు రంగుల్లో ఉంటాయి. ఆ గుర్రములు పూంచిన ఒక దివ్య రథంలో సూర్యభగవానుడు నిత్యం క్షణం ఆకుండా తిరుగుతాడు. అందుకే సూర్యోదయ సమయంలో రెండు చేతులు జోడించి పూర్వకాలంలో భక్తులు సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధనం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని ఆయన్ని భక్తితో ప్రార్థిస్తారు. ఏడు గుర్రములు కట్టబడిన దివ్య రథములో కూర్చుంటాడు ఆయన. సప్త అశ్వ రథం ఆరూఢం, ఆరూఢము ఎక్కినటువంటి వాడు. ఎటువంటి దాంట్లో ఎక్కాడు? ఏడు గుర్రములు పోంచబడిన కట్టబడిన ఒక రథంలో ఎక్కి కూర్చున్నాడు అన్నమాట. ఆయన ఎటువంటి వాడు తర్వాత చెప్పారు? ప్రచండం, చండు అంటే తీవ్రమైన వాడు. ఆయన కిరణాలు చూస్తే కళ్ళు బయర్లు గమ్ముతాయి. చండు అంటే తీవ్రమైన వాడు, ప్రచండు అంటే మిక్కిలి తీవ్రమైన వాడు, అంతటి మహాకాంతి కలిగిన వాడు. కశ్యపుని యొక్క కొడుకు, ఆత్మజహ అంటే పుట్టినవాడు. కశ్యప ఆత్మజహ, కశ్యపుని కుమారుడు. ఆయన చేతిలో తెల్ల తామరపు ఉంటుంది. పద్మము అంటే ఎర్ర తామర, శ్వేత పద్మము అంటే తెల్ల తామర. ఎప్పుడు సూర్యుడు తన కుడి చేతిలో తెల్ల తామర పువ్వు పట్టుకుంటాడు. అటువంటి వాణ్ణి సూర్యుణ్ణి గురించి ప్రణమామి, నమస్కరిస్తున్నాను. ఎవరు నమస్కరిస్తున్నానంటే అహం, నేను ప్రణమామి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం. తీరా అలా ఏడు గుర్రాలతో పూంచిన రథం ప్రజల నమస్కారాలు అందుకోవడానికి వస్తున్న సమయంలో వింజపురత అడ్డంగా ఉండడంతో ముందు గుర్రాలు ఢీ కొట్టాయి. దాంతో గుర్రాలు బోర్లాపడ్డాయి, రథం తిరగబడిపోయింది, సూర్యుడి రథం ఆగిపోయింది. ఏనాడు క్షణం కూడా ఆగని సూర్యుడు ఆగిపోయాడు. ఆఖరికి రాహువు కేతువు గ్రహణము నాడు మింగితే కూడా క్షణాలలో, లేక మహా అయితే గంటల్లో బయటకు వచ్చే సూర్యుడు ఈ పూట వింధ్యపర్వతాన్ని దాటి వెళ్ళలేక ఆగిపోయాట. దాంతో వింధ్యపర్వతానికి ఒకవైపు ఉన్న వాళ్ళందరికీ సూర్యుడే కనపడుతున్నాడు. అక్కడంతా పగలే. వింధ్యపర్వతానికి ఇవతల వైపు ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే దక్షిణాదిలో ఉన్న వాళ్ళందరికీ కూడా సూర్యుడు లేకుండా పోయాడు. ఉత్తరాది ప్రాంతం అంతా సూర్యకాంతితో నిండిపోయింది, దక్షిణాది అంతా సూర్యకాంతి లేకుండా అయిపోయింది. ఒకవైపు ఎప్పుడూ పగలే, ఒకవైపు ఎప్పుడూ రాత్రి. ఈ రాత్రి తెల్లారదు. దాంతో ఈ జనాలకు మెలకు వచ్చింది కానీ స్నానం చేద్దామంటే సూర్యుడు కనబడ్డు. ఇదేంటారు బాబు, ఎంతసేపు అయినా సూర్యుడు ఉదయించడు, స్నానం ఎలా చేయాలి, సంధ్యావందనం ఎలా చేయాలి అనుకుంటారు వాళ్ళు. అవతల వాళ్ళకేమో ఆఫీసులో కూర్చున్నారు పాపం, సాఫ్ట్వేర్ ఆయన ఎప్పుడు ఇంటికి పోదామని చూస్తున్నాడు. ఆయనేమో మెట్రో ఎక్కుదామంటే దిక్మాలు కూడా ఎక్కడేమో పగలే, చీకట పడదు. కొంతసేపు పోయాక విసిగిపోము, అలా పగల పనిచేస్తూనే ఉంటే 4 గంటల దగ్గర వాచ్ ఆగిపోయింది అన్నమాట. ఇక ఈ 4 గంటల వాడికి 5 అయితే కానీ ఇంటికి వెళ్ళడానికి లేదు. దాంతో ఆ పగలున్న వాళ్ళకు ఓ బాధ, రాత్రి ఉన్నవాళ్ళకు ఓ బాధ అయిపోయింది. సంధ్యావందనాలు ఆగిపోయాయి, స్వాహాకారం సదాకారం వషత్కారాలు యజ్ఞాలు ఆగిపోయాయి. ఎప్పుడు కాలచక్రం గడుస్తూ ఉంటే మన పనులు మనకు సాగుతాయి. మొత్తం కాలమే స్తంభించిపోయింది, ప్రపంచం అల్లకల్లోలం అయిపోయింది. ఇలా కొంతకాలం ఉంటే లోకం నాశనం అయిపోతుంది. దాంతో దేవతలు వణికిపోయారు. ఇప్పుడు ఒకవైపు ఉన్నవాళ్ళు తెల్లవారితే కదా యజ్ఞం చేస్తారు, వీళ్ళకి తెల్లవారదు. అటువైపు వాళ్ళకి ఇంకా సాయంత్రం అవుతుంది కనుక వాళ్ళకేమో నిద్రపోయే అవకాశం లేదు. యజ్ఞాలు లేవు, సంధ్యావందనాలు లేవు. యజ్ఞాలు అయితే దేవతలు బక్క చిక్కిపోతారండి. యజ్ఞము సక్రమంగా సాగితే యజ్ఞం వల్ల ఇంద్రాది దేవతలకు ఆహారం అందుతుంది. ఉదాహరణకి ఇక్కడ యజ్ఞగుండం ఉంది ఎదురుగుండవునా, అందులో మీరు ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదన్న మమ అని కాస్త నెయ్యి చెరుహు అనే పేరుతో అంత ఆహారం అయ్యగానే ఈ ఆహారము ఈ నెయ్యి ఆ అగ్నిలో పడి భస్మం అయిపోతుంది. ఈ భస్మంలో నుంచి ఒక సన్నని ధూమం అంటే పొగ పైకి లేస్తుంది. ఈ నెయ్యి ఈ ఆహారము అందులో బూడిదవగానే సన్నని ఒక పొగ పైకి వస్తుంది. ఈ పొగ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. మంత్రంలో ఏం చెప్పారు? ఇంద్రాయ స్వాహ, ఇంద్రుడి కొరకు ఇస్తున్నామన్నారు గనక వెంటనే ఈ పొగ ఇంద్రుడి దగ్గరికి వెళుతుంది. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిన ఈ పొగ ఒక చిన్న అమృతపు బిందువుగా మారి నాలుక మీద పడుతుంది. అంటే ఇక్కడ మనం వేసిన ఆహారం కాలి బూడిదై దాంతోపాటు పొగయ్యి ఈ పొగ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడి నాలుక మీద పడుతుంది. అంటే నాలుక మీద పడగానే పొగ కింద ఉండదు, అది ఏ డ్రాప్ ఆఫ్ అమృతం, ఒక అమృతపు బిందువుగా మారిపోతుంది. ఈ బిందువు నాలుక మీద పడగానే ఇంద్రుడికి పూర్తిగా ఆకలి తీరిపోతుంది, సంతృప్తి పొందుతాడు ఆయన. మనకంటే ఎంత పులిహేదనాలు కానీ ఆయనకి అంత అక్కర్లా. మంత్రపూర్వకంగా వచ్చే ఈ అమృతపు పిసరు ఇంత బిందువు నాలుక మీద పడగానే మంచి విటమిన్లు తిన్నటువంటి విటమిన్ ట్యాబ్లెట్ వేసుకున్న వాడికి, మల్టీ విటమిన్ క్యాప్సూల్స్ వేసుకున్న వాడికి ఏ శక్తి వస్తుందో ఆ శక్తి వస్తుంది. అప్పుడు ఇంద్రుడు టీవీగా కూర్చుంటాడు సింహాసనం మీద. అమ్మయ్యా, భూలోకంలో సరూరు నగర్లో ఉమామహేశ్వర ఆలయంలో నా కోసం అమృతం అంటే ఆహారం ఇచ్చారు, యజ్ఞం చేశారు, నన్ను పూజించారు, కాబట్టి ఈ ప్రాంతం వాళ్ళకి కరువు లేకుండా చేస్తాను అని సకాలంలో వర్షం కురిపిస్తాడు ఇంద్రుడు. ఆయన దయ ఉంటే పంటలు పండుతాయి, అప్పుడు ఆహారం లభిస్తుంది, నిద్ర లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది. ముఖము చేయ వజ్రిమతి సంతసించును వజ్రి సంతసింప వానగురియు వానగురియ కసవు వసుమతి పెరుగును కసవు మేసి ధేను గణము బ్రతుకు. యజ్ఞం చేస్తే ఇంద్రుడికి ఆకలి తీరుతుంది, ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తే సకాలంలో వర్షాలు కురుస్తాయి, వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి, గడ్డి పెరుగుతుంది, గడ్డి తిని పశువులు పెరుగుతాయి, ఆహారం తిని మనం బ్రతుకుతాం. అప్పుడు మళ్ళీ మనకొచ్చిన పంట, మనకొచ్చిన ఆహారం కొంత దేవతలకి యజ్ఞ రూపంలో ఇస్తాం. ఇలా ఏ దేవతని మనం తలుచుకుని వారికి యజ్ఞంలో భాగం వేస్తే అది వాళ్ళకి నాలుక మీద అమృత రూపంలో పడి ఆకలి తీరుస్తుందన్నమాట. అందుకని దేవతల్ని యజ్ఞం వంకతో మానవులు సంతృప్తిపరచాలి, వారికి ఆహారం అందించాలి, అప్పుడు వాళ్ళు మనకిస్తారు. మనం వాళ్ళకిస్తే వాళ్ళు మనకిస్తారు. ఈ ఇచ్చిపుచ్చుకునే బంధం అన్నమాట యజ్ఞం అంటే. ఇప్పుడు సూర్యుడి యొక్క గమనం లేక యజ్ఞాలు ఆగిపోయాయి, దాంతో దేవతలకు ఆహారం లేకపోయింది. ఆహారం లేకపోతే వాళ్ళు చిక్కిపోతారండి. షుగర్ పేషెంట్ ఎలా అయితే వేళకింత పడకపోతే గజగజలాడిపోతారో, ఓరి బాబోయ్ నేను నాతో పాటు యాత్రలకు వస్తానే కొంతమంది శిష్యులు, గురువుగారండి మాకండి ట్యాబ్లెట్ పడిపోవాలండి, దాంతోపాటు ఏదో ఒకటి పడాలండి అని వణికిపోతారన్నమాట పాపం. దేవుడి దేవుళ్ళు అలాంటి రోగాలు ఎవరికి రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. కానీ ఈ బీపీ వచ్చిందా ఐపీ, షుగర్ వచ్చిందా ఇక వాడికి ఏ పొగలు లేదు, అణిగిపోతాడు వాడు ఎంత గొప్పవాడైనా సరే. కాబట్టి ఎలా అయితే ఆహారం లేకపోతే రోగి గజగజలాడతాడో దేవతలు కూడా గజగజలాడతారు, అప్పుడు వాళ్ళు మనల్ని పోషించరు, మనం నశిస్తాం. అందువల్ల ఎప్పుడూ జరగాలి, కాలం స్తంభించింది, ఇటు దేవతలు బాధపడ్డారు, మానవులు బాధపడ్డారు, మొత్తం ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయింది. అది ఒక్క ముక్కలో చెప్పలేము, అంత అస్తవ్యస్తం అయిపోయిందిట. దాంతో దేవతలు కిమిదం కిమిదం ఇదేమిటి ఇదేమిటి అనుకున్నారు. ఈ గండం నుంచి ఎలా బయటపడాలి? ఈ వింజపర్వతానికి ఎంత శక్తి ఉన్నది? సూర్యుడి యొక్క రథాన్ని ఆపేశాడు, ఆపడంతో కాలమే ఆగిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుని చివరికి ఈ కష్టకాలంలో మనం బయటపడాలంటే బ్రహ్మ తప్ప మరెవరూ మనకి దిక్కు కాదనుకుని ఈ దేవతలు దేవ ఋషులు భూలోకంలో ఉన్న బ్రహ్మ ఋషులు మహాత్ములైన ఋషులు అందరూ తపశ్శక్తితో బ్రహ్మలోకానికి పోయారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు తెల్ల తామర పూలు కూర్చున్నాడు. బ్రహ్మగారి పుట్టుక తెల్ల తామర పూలు వచ్చింది. తెల్ల తామర పువ్వుని సంస్కృతంలో పుండరీకము అంటారు. శ్రీ మహావిష్ణువు నాభిలో నుంచి ఒక తెల్ల తామర పువ్వు పుట్టింది, ఆ తామర పువ్వులో బ్రహ్మ పుట్టాడు. అందుకే ఆయన పుండరీకాసనుడు, పుండరీక భవుడు. వ్యవహారంలో పద్మభవుడు అంటాం కానీ నిజానికి పద్మం అనకుండా పుండరీకం లేక శ్వేతపద్మం అనాలి. పద్మాలు రెండు రకాలు, శ్వేతపద్మం పద్మం. పద్మం ఎర్రగా ఉంటుంది, శ్వేతపద్మం తెల్లగా ఉంటుంది. అలా పుండరీకంలో కూర్చున్నాడు ఆయన చతుర్ముఖుడు. ఆ చతుర్ముఖుడి చుట్టూత నాలుగు ముఖాలున్న బ్రహ్మ చుట్టూత ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం నాలుగు పురుష రూపాలు ధరించి ఆయనని స్తోత్రం చేస్తున్నాయి. అప్పుడు దేవతలు వెళ్ళిపోయారు అక్కడికి. బ్రహ్మను చూడగానే భక్తితో వినయంగా నమస్కరించారు. బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, బ్రహ్మదేవ మా అందరికీ భాగ్యాన్ని ప్రసాదించే నీకు నమస్కరిస్తున్నాం. నమో బ్రహ్మణ్యదేవాయ సర్వలోక శరణ్యాయ శాశ్వతాయ నమోస్తుతే. కాశీఖండంలో ఒక అద్భుతమైన స్తోత్రం ఉంది, బ్రహ్మస్తోత్రం అంటారు దీన్ని. పేరుకి ఇది బ్రహ్మస్తోత్రం, కానీ ఇందులో ఎక్కడ కేవలం చతుర్ముఖుడైన బ్రహ్మ అని ఉండదు చూడండి. అందుకే ఈ స్తోత్రానికి ఒక ప్రత్యేకత ఉన్నది. బ్రహ్మ నీకు నమస్కారం, నీవు అవ్యయుడివి. అంటే ఎంత ఉంటావో ఎవరికి తెలియదు. అవ్యయుడు అనే శబ్దానికి నిజమైన అర్థం నాశనము లేనివాడు, ఇంత అని వర్ణించడానికి వీలు కానివాడు. అటువంటి నీకు నమస్కారం. శాశ్వతుడివి, ఎల్లప్పుడూ ఉంటావు. ఇప్పుడప్పుడు అనే తేడా లేకుండా అన్ని కాలాల్లో ఉంటావు. ఇది వరకు ఉన్నావు, ఇప్పుడున్నావు, భవిష్యత్తులో ఉంటావు. అటువంటి నీకు నమస్కారం. ఒక్కసారి బ్రహ్మ రక్షించు అన్నంత మాత్రం చేతని అందరికీ అభయం ఇస్తావు. అటువంటి నీకు నమస్కారం. నీకు పరిమితమైన శరీరం లేదు, అపరిమితుడివి. అంటే సర్వవ్యాపకుడివి, అనంత వ్యాపకుడివి, చిన్మయ స్వరూపుడివి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ. నిన్ను స్తోత్రం చేయాలనుకున్నారు భక్తులు, అందుకే నిన్ను పొగడ్డం మొదలెట్టారు. తీరా వాళ్ళు నోరెత్తి భక్తులు పండితులు నిన్ను పొగుడుదాం అనుకుంటే ఈ మాటలు నీ దగ్గరికి వెళ్ళలేక వెనక్కి తిరిగి వచ్చాయట. వాచః అంటే వాక్కులు, అప్రాప్య నిన్ను పొందలేక, మనసాసహ మనస్సుతో, నివర్తంతే వెనక్కి వచ్చాయి. అంటే బ్రహ్మని పొగడాలనుకున్నారు కానీ తీరా బ్రహ్మ దగ్గరికి వెళ్ళలేదు ఆ పొగడతలో, తిరిగి వెనక్కి వచ్చాయి. వాక్కులు దేంతో వెనక్కి వచ్చాయి, మనస్సుతో పాటు వెనక్కి వచ్చాయట. ఉదాహరణకి మీకు ఎవరో కొరియర్ చేశారు పాపం, మీ అడ్రస్ తెలియకపోతే వాడు ఏం చేస్తాడు, తిరిగి వెనక్కి పట్టుకుపోతాడు. బ్రహ్మని పొగుడుదాం అనుకున్నారు కొందరు, కానీ బ్రహ్మగారికి ఆ పొగడతలు అందలేదు, వెనక్కి తిరిగి వచ్చాయి. ఎందుకంటే బ్రహ్మ ఎటువంటి వాడో వాళ్ళకి తెలియక పొగిడారు. బ్రహ్మని పొగడడం అంత కష్టం, ఆయన తత్వం తెలుసుకుని పొగడాలి. ఆ తత్వం మాకు తెలియలేదు, దాంతో మా పొగడతలు మా స్తోత్రములు నీకు అందలేదు. అందలేదంటే నువ్వు ఏ స్థాయి వాడు అర్థమవుతుంది అన్నారు, అంత బాగా పొగిడారు. అటువంటి నీకు నమస్కారం అనగానే బ్రహ్మ చిరునవ్వు నవ్వి, దేవతలారా ఇప్పుడు మీరు చేసిన ప్రార్థన అనంత పరబ్రహ్మం గురించి చేసిన ప్రార్థన. ఈ ప్రార్థనలో సర్వవ్యాపకుడు, అంతటా ఉంటాడు, అందరికీ ప్రభువు, భూత భవిష్యత్ వర్తమానాల్లో ఉండేటటువంటి వాడు, అందరూ ఊహించలేనంత మహాస్థాయి కలిగిన వాడు, మహిమ కలిగిన వాడు అన్నారు. ఇందులో బ్రహ్మ శివుడు విష్ణువు అనలేదు గనక ఈ స్తోత్రముతో నను గురించి గాని పరమేశ్వరు గురించి గాని రమేశ్వరు గురించి గాని. ఈ స్తోత్రంతో భక్తులు బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురులో ఎవరిని స్తోత్రం చేసినా మే ముగ్గురు సమానంగా ప్రసన్నం అవుతాం. ఈ స్తోత్రం శివాలయంలో చేస్తే శివుడు సంతోషిస్తాడు, విష్ణువాలయంలో చేస్తే విష్ణువు సంతోషిస్తాడు, యజ్ఞములలో చేస్తే బ్రహ్మనైన నేను సంతోషిస్తాను. మా త్రిమూర్తులను సమానంగా సంతోషించే స్తోత్రం మీరు రచించారు. ఈ స్తోత్రం సంధ్యా సమయంలో చేస్తే వాడు చేసిన మహాపాపాలు మేము ముగ్గురం కలిసి తొలగిస్తాం అని ముందు స్తోత్రాన్ని దీవించి, స్తోత్రం చేసిన దేవతలు దీవించి, స్తోత్రానికి ఒక గొప్ప మహిమ కల్పించి, అప్పుడు బ్రహ్మగారు మీరు ఎందుకు వచ్చారని అడగలేసామండి, కూర్చోండి అని తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. అందరూ బ్రహ్మపాదాల దగ్గర కూర్చున్నారు.